अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకరపార్వతీభ్యాం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయే అర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. దశరథ మహారాజు గారి అంశతో తింత్రిణి వృక్షాన్ని, ఆయన భార్య కౌసల్య అంశతోటి ఒక పొట్టని, వసుదేవుడి యొక్క అంశని తింత్రిణి వృక్షంగా, దేవకీదేవి యొక్క అంశని పుట్టగా, ఈ విధంగా బ్రహ్మదేవుడు భూలోకంలో శేషాద్రి ప్రాంతంలో చోళమహారాజు పరిపాలనా ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. అందుకని చింత చెట్టులో ఇటు దశరథుడున్నాడు, వసుదేవుడున్నాడు, పుట్టలో ఇటు దేవకీదేవి ఉన్నది, కౌసల్యాదేవి ఉన్నది. ఈ విధంగా ఏర్పాటు చేయగానే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ లక్ష్మీ అంటూ భూలోకానికి వచ్చాడు. ఆయనకి దారి చూపించడానికి అన్నట్టుగా పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిచాడు. ఆ కాంతిని వెంట పెట్టుకొని అనుసరించి మొత్తం మీద శ్రీ మహావిష్ణు పుట్టలో చేరాడు. విశాలమైనది ఆ వల్మీకం, ఆ పుట్ట ఈ ఇళ్ళన్నిటికంటే విశాలమైనది. అందులో ఉన్న రంధ్రం గుండ లోపలికి వెళ్ళి కూర్చుని ఆయన ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టాడు, మహాతపస్సు మొదలుపెట్టాడు. నిరాహార దీక్షతో తపస్సు చేశాడు. భగవంతుడికి నిరాహార దీక్ష ఏమిటి, లేకపోతే ఆహార దీక్ష ఏమిటి? భూలోకంలోకి వచ్చాక మానవులు ఎవరైనా ఆహారము తినకపోతే, గురువును సేవించకపోతే శరీరము మనస్సు నిలవ్వు అని లోకానికి చెప్పడం కోసం వచ్చినవాడు ఆయన. మానవుడై పుట్టినవాడికి రెండు నియమాలు ఉన్నాయి. ఒకటి గురుసేవ, గురుసేవ చేయకపోతే జ్ఞానం రాదు. రెండవది ఏమిటి, ఆహార సేవ, అది లేకపోతే శరీరానికి బలం రాదు. మన శరీరాలన్నీ అన్నగత ప్రాణాలు, కలవు అన్నగతాహ ప్రాణాహ. కలియుగంలో అన్నమును అనుసరించి ప్రాణములు ఉంటాయి. అంటే అన్నం తిన్నావా నువ్వు బ్రతుకుతావు, తినలేదా కళ్ళు తిరిగి వేర్లు గమ్ముతావు. ఏదో పార్థసారథి గారు అంటే ఏకాదశి నాడు రోజంతా ఏం తినకుండా కాఫీ తాగకుండా ఉండగలిగితే ఉండొచ్చు, కానీ ఎవడు పడితే వాడు అలా ఉండగలడా? అమ్మ బాబో, పొద్దునుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉంటే ఈలోపు ప్రాణం గజగజలాడిపోయి ఈ ఉపవాస ప్రభావం ఉపన్యాసం చెబుతున్నటువంటి ఆయన ఎదురుగుండా చూపిస్తూ ఉంటే ఆయనకు కూడా మనసు గజగజలాడిపోదు. ఏకాదశి వచ్చింది అని ఈ పూట పగలంతా ఉపవాసం అండి, సాయంత్రం కానీ పలహారం పెట్టమని పార్వతి గారు ఇందాక చెప్పగానే మన వాళ్ళ ముఖాలు ఒక్క క్షణకాలంలో గజగజలాడిపోతున్నాయి, నాకేసి దీనంగా చూసేస్తున్నారు. గురువుగారండి, గురువుగారండి అంటే లేదండి, సాయంకాలంలో మధ్యాహ్నం పలహారం పెడతానండి అన్నారులేండి ఆవిడ. పలహారం పెట్టి సాయంకాలానికి భోజనం పెడతారట్లేండి, ఏమి ఇబ్బంది పెడకండి మీకు. ఆవిడంటే పాపం బంగారు తల్లి కనుక 10 రోజులు తినకుండా ఉంటుంది, కానీ మీకేమీ అవసరం లేదు. ముఖ్యంగా ఉపవాసం కానీ ఈ మొత్తం ఫ్రంట్ కుర్చీలన్నీ ఇందాక నుంచి టెంట్ వేసుకున్నట్టుగా అయిపోయాయి. ఓ నిరాహార దీక్షకి టెంట్ వేసుకున్న వాళ్ళు కూర్చుంటారు చూసారా, వాళ్ళు నిజంగా ఇంటి దగ్గర ఇడ్లీ దగ్గర వచ్చిన అక్కడ మాత్రం ఏం ఎరగనట్టుగా నీరసంతో నటిస్తారు. అలా అయిపోతారట కాసేపు. అందుకని ఏమని చెప్పింది శాస్త్రం, కలవు అన్నగతాహ ప్రాణాహ. కలియుగంలో ప్రాణములు అన్నము మీద ఆధారపడి ఉంటాయి. అన్నం ఉంటే గతాహ లోపల గడతాయి, అన్నం లేకపోతే గతాహ పైకి పోతాయి. అది అర్థం ఒకటి అన్నగతాహ అంటే. అన్నమును అనుసరించి పోవడం అంటే అన్నం తిన్నామా బయలుదేరేటప్పుడు కాస్త ఉప్మాయో దోశలో నాలుగు ఇడ్లీయో ఏవో రకరకాల పిండి వంటలు చేసుకుంటారండి మహానుభావులు. అవి తిన్నారంటే ఇక్కడికి రాగానే ప్రాణం నిలబడుతుంది అన్నమాట. ప్రాణములు ఇవి తినగానే అలా అలా లోపలికెళ్ళి కూర్చుంటాయి. ఒకవేళ తినలేదు అనుకోండి అప్పుడు ప్రాణాలు లేస్తాయి, కాకపోతే లోపలికెళ్లకుండా పైకి పోతాయి. అందుకని ఏనాడో పురాణం అలా చెప్పింది, మానవ జీవితం ఎత్తిన ప్రతి వ్యక్తి ఆహారము తినకుండా ఉండలేడు. ఆహారం ఏదైనా అవ్వచ్చు. అన్నం అంటే వరితో వండిన అన్నమని అనుకోకండి సుమా, అది అన్నము అంటే ఆహారము అని అర్థం. అన్న శబ్దం అనొక అసలైన అర్థం తిండి. అది ఏదైనా అవ్వచ్చు. కేవలం టీ తాగి 108 ఏళ్ళు బతికింది ఒకవిడ తెలిసిన మీకు. విజయనగరం దగ్గర ఒక ఆవిడ అనుకోకుండా ఓ రోజున ప్రవచనానికి హైదరాబాద్లో తీసుకొచ్చారు ఆవిడ్ని. ఆవిడకి 102 ఏళ్ళు అప్పటికి. ఎలా బతికింది, యావజ్జీవితం టీ తాగి బతికిందిట. ఎలా బతికామమ్మా అన్నాను, ఆ ఒక్క టీ అడక్కంది ఆవిడ. అని చెప్పొచ్చేది ఏంటంటే ఆ టీతో ఎలా బతికిందంటే బతికింది. ఇంకో రహస్యం చెప్పనా, రోజు బీడీ పొగతో బతికినవిడిని చూపిస్తాను మీకు. కేవలం బీడీ పొగే పీలుస్తుంది, అది ఆవిడకి ఆహారం అవుతుందిట. అలా బీడీ పొగ, అందుకే ఎవరన్నా భర్తలు సిగరెట్ కలుస్తుంటే పతివ్రతలు కాలిస్తే కాల్చారులే ఆ పొగే ఆయనకి ప్రాణమేమో అనుకుంటారు. కాబట్టి అలా బతికేవాళ్ళు ఉన్నారు అంటే అది ఆహారం అయిందనమాట. ఇవి చెబుతున్నప్పుడు మీకు ఆశ్చర్యంగా ఉంటాయా, అలాంటి ప్రాణుల్ని రోజు మీరు పేపర్లో చూస్తున్నారు, ఎన్నో పుస్తకాల్లో ఆ రికార్డులు ఉన్నాయి. వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే భగవంతుడు వారికి ఆ పొగే ఆహారం అయ్యాడు, ఆ పొగే వాళ్ళకి ఆహారంగా వాళ్ళ శరీరాన్ని నిలబెట్టే శక్తిగా మార్చాడు. కాబట్టి మొత్తం మీద ఏదో ఒక ఆహారం మాత్రం పడాలి. శ్రీమన్నారాయణుడు ఆ విషయం లోకానికి చెప్పడానికి ఈ పుట్ట కిందకి చేరి ఆకలి నీరసం అంటూ జపం చేయడం మొదలుపెట్టాట. ఈ మూలుగు నారదుడు విని కొల్హాపురం పోయాడు. అక్కడ మహాలక్ష్మీదేవి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా భూలోకానికి నువ్వు వచ్చి చాలా కాలం అయిపోయిందమ్మా, కాస్త భక్తుల్ని పట్టించుకోవా తల్లి అన్నాడు. అదేమంటున్నాయన, ఏ భక్తుల్ని పట్టించుకోవాలి, ఏ భక్తులు ఏమిటి, మీ స్వామివారే నీ భక్తుడు ఇప్పుడు, ఆయన నువ్వు లేక లక్ష్మీ లక్ష్మీ అని మొరపెట్టుకుని భూలోకానికి వచ్చాడు. అసలు భార్యా విధేయుడు ఆయన మహానుభావుడు, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో విష్ణువు దగ్గర తెలుసుకోమ్మా, నువ్వు లేకపోతే బెంగ పెట్టేసుకుని లక్ష్మీ లక్ష్మీని ఏడుస్తున్నాడు. అంత ప్రాణం పెట్టే భర్త భూలోకానికి వచ్చి అలమటించిపోతుంటే ఆ ఏడు పినపడలేదా అనగానే ఒకసారి ధ్యానమగ్నురాలయ్యింది ఆవిడ. వెంటనే ఆవిడకి ఏం తెలిసింది, స్వామివారు పుట్టలోకి రావటం, ఆ పుట్టలోకి వచ్చిన ఆయన పొట్టలోకి ఏమీ లేకపోవడం, దాంతో ఆయన మూలగడం, ఈవిడికి అంతా తెలిసింది ధ్యానంలో. ధ్యానంలో కూర్చుంటే అన్నీ తెలుస్తాయి అంటే నిజమైన ధ్యానం చేస్తే. మళ్ళీ కొంగల్లాగా ధ్యానం చేస్తే దానివల్ల చేపలు తప్పేం కనపడవు. మహాత్మురాలు జగన్మాత కనుక టక్కన అన్నీ అర్థమయ్యి, నారద సమస్త లోకాలకి ఆధారమైన పరమాత్ముడు భోజనం పెట్టే స్వామి ఇప్పుడు భోజనం లేక అలమటించిపోతున్నాడా, ఏమిటి మా ఆయన లీలలు అంది ఆవిడ. ఎందుకని, అసలు విష్ణు అంటేనే సమస్త ప్రాణులకి ఆహారం, సర్వవ్యాపకుడు ఆయన. ఆయన ఇప్పుడు అన్నమో రామచంద్ర అంటే ఎలాగా, రామచంద్రుడు అన్నం పెట్టేవాడు అన్నమో రామచంద్ర అంటే ఇప్పుడు రామచంద్రుడికి అన్నవాడు పెడతాడు. కృష్ణావతారంలో ఎన్నో లీలలు చేశాడు ఆయన, ఒక లీల కాదు. ఆ లీలలన్నీ మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వరుడిగా భూలోకానికి వచ్చి చూపించాలనుకుంటున్నాడా అంది ఆవిడ. వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతారవీధులందు కమలతోడ పెనంగి కడుడయ్యు చతురుడాభీరజనులతోడ పెనగిడయ్యు గురుయోగి మానస గుహల గృమరుబేటి గురుయోగి మానస గుహల గృమరుమేటి క్రుమ్మరు అద్రీంద్ర గుహలయందు యాగభాగ చెయములాహరించు మహాత్ముడు అడవిలోని ఫలములాహరించు. అఖిల లోకములకు ఆశ్రయుడగు హరి అలసి తరులని ఆశ్రయించు. పోతన గారి భాగవతంలో శ్రీకృష్ణుడు పిల్లలతో తిరుగుతున్నప్పుడు ఏమేమి చేశాడో అద్భుతంగా వర్ణించారు ఈ పద్యంలో. ఎక్కడో వేదాంత వీధుల్లో ఉపనిషద్ వీధులలో తిరిగే స్వామి ఆయన, భూలోకంలో కాలినడకన తిరిగే స్వామి కాదు. అయినా ఇవాళ గోపాల బాలుడై ఓ చిన్న పిల్లవాడి రూపంలో తిరుగుతూ అడవుల్లో తిరుగుతున్నాడు, ముళ్ళబాటలో తిరుగుతున్నాడు. వేదాంత వీధుల్లో తిరిగేవాడు, ఉపనిషద్ వీధులలో, వైకుంఠ వీధుల్లో తిరిగేవాడు, ఇవాళ ముళ్ళ వీధుల్లో అడవులలో తిరగడం మొదలుపెట్టాడు. సరదాగా అప్పుడప్పుడు లక్ష్మీదేవితో కుస్తీ పట్లు పడతాట. ఏం తోచనప్పుడు భార్యాభర్తలు కుస్తీ పట్లు పట్టడం అనేది పూర్వకాలంలో ఆచారం. ఇప్పుడు వీళ్ళిద్దరూ బస్తీ మేస వాళ్ళు కుస్తీ పట్లు పడితే మనం చూడలేము, ఇప్పుడు అలా తయారయ్యారు. కానీ పూర్వం సరదా కోసం అలా కుస్తీ పట్లు పెట్టేవారు. అలా లక్ష్మీదేవితో పెనగి అలిసిపోయే స్వామివారు ఇప్పుడు సాటి పిల్లలతో, గోపాల బాలులతో కుస్తీ పట్లు పడుతున్నాడు, అలిసిపోతున్నాడు. సమస్త లోకాలకి ఆశ్రయుడు, అన్ని లోకములు ఆయనలో ఉంటాయి. అన్ని లోకములను తన కడుపులో పెట్టుకునే స్వామి అలిసిపోయి చెట్ల కింద పడుకుంటున్నాడు, చెట్ల నీడని ఆశ్రయిస్తున్నాడు. మహాయోగులు తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళ హృదయములలో ఉంటాడు ఆయన. యోగుల హృదయాన్ని గుహతో పోల్చారు. యోగుల హృదయములనే గుహలలో నివసించే స్వామివారు ఇవాళ కొండ గుహల్లో దాగుడు మూతలు ఆడడం మొదలెట్టాడు. దాగుడు మూత, దండాకోరు, పిల్లి వచ్చే దాక్కుంటూ ఇలాంటి పాటలు పడేవారే పూర్వం అలా కొండ గుహల్లో దాక్కుంటున్నాడు. ఎప్పుడైనా ఆకలి వేస్తే ఆయనకి అసలు ఆకలే ఉండదుగా, ఆయన ఆకలి ఉందనుకుని ఇలాంటి బ్రహ్మలు యజ్ఞం చేసి ఓం విష్ణవే స్వాహ విష్ణవే యదన్నమ అనగానే ఈ యజ్ఞంలో వేసిన ద్రవ్యం ఆయన నోట్లోకి ఎడుతుంది, ఆయన తింటాడు, ఆయన ఆకలి తీరుతుంది. ఆయన నోట్లోకి వెళ్ళిన ఆహారం మనందరి ఆకలి తీరుస్తుంది. యజ్ఞములో వేసే ద్రవ్యమును ఆహారముగా స్వీకరించే స్వామి ఇవాళ అడవిలోని పళ్ళు తినడం మొదలెట్టాడు. ఆ పళ్ళు కూడా తొక్క తీసి ఒకడు, తీయకుండా ఒకడు, ఏ చేత్తో పెడితే ఆ చేత్తో పెడితే తిన్నట్టు. ఆయన పిల్లలకి ఏం తెలుస్తున్నాడు పాపం, వాళ్ళంతా చిన్నపిల్లలు, అమాయక భక్తులు. అందుకని వాళ్ళకి ఏం తెలియక తొక్క తీసేసి కొంతమంది, పిసిగేసి కొంతమంది, ఏ చీవుడో తీసేసిన చేతితో ఒకళ్ళు ఇలా పెట్టేస్తూ ఉంటే వాళ్ళ భక్తిని మాత్రమే తనకి ప్రధానంగా భావించి ఏం పెట్టినా తిన్నాడు ఆయన. అడవిలో పళ్ళు తిన్నాడు ఆయన. అటువంటి స్వామి, సమస్త లోకాలకి ఆహారం అయ్యే స్వామి, ఆ రోజుల్లో అడవి పళ్ళు తిని వెన్నపూస తిని కడుపు నింపుకున్నాడు. ఇప్పుడు వెన్న పెట్టేవాడు లేడు, పాలిచ్చేవాడు లేడు, అడవి పళ్ళు పెట్టేవాడు లేడా? భాగవతంలో విహరించిన ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు శేషాద్రి ప్రాంగణంలో పుట్టలో పొట్టకి తిండి లేక ఏడుస్తున్నాడా? మా ఆయన లీలలు ఎప్పటికీ నాకు అర్థం అవుకావు. పెళ్ళయిందన్నమాటే కానీ మా ఆయన మనస్సు ఏమిటో, ఆయన ఏం చేస్తాడో, ఆయన లీలలు ఏమిటో, ఆయన తత్వం ఏమిటో నాకు అర్థం కాదు. అసలు ఆయన తత్వం ఆయనకే తెలుసో తెలియదు. నిజంగా విష్ణు తత్వం విష్ణువుకే తెలుసో లేదో అంది ఆవిడ. ఎవరికి ఎప్పటికీ అర్థం కాని వాడే ఆ భగవంతుడంటే. ఆయన లీలలు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అటువంటి పరమాత్మ ఇప్పుడు ఆకలితో మాడిపోతే ఏం చేస్తే బాగుంటుంది నారద అంటే, దానికి నువ్వే పూనుకోవాలమ్మా. నువ్వు ఊ అంటే నేను స్వామివారి పోషణకి ఒక ఏర్పాటు చేస్తాను. ఆయన పోషణకి జరిగే ఏర్పాటు వల్ల ఆయన కొండెక్కి కూర్చుంటాడు, దొరలాగా కొండెక్కి కూర్చుంటాడు. ఆయన కొండెక్కి కూర్చుంటే ప్రజలకు అండవుతుంది. ఏమంటామను కానీ అలాగే అంది ఆవిడ. వెంటనే బ్రహ్మదేవుడిని పిలిచాడు. టక్కన బ్రహ్మదేవుడు వచ్చాడు. ఈ అమ్మ కోసం, మన అయ్య కోసం నువ్వు ఒక ఆవు అయిపో అన్నాడు నారదుడు. వెంటనే బ్రహ్మగారు చక్కని ఆవుగా మారిపోయాడు. అందమైన ఆవు, నాలాగా తెల్లగా మిసమిసలాడిపోతుంది ఆవు. ఇంకా చక్కని పొదుగు, కొన్ని ఆవులకి పొదుగు కూడా కుండలా ఉంటుంది, ఆ పొదుగులో పాలు ఉంటాయి. ఇప్పుడు కలియుగం కదా, అందుకని పాపం ఆవులు కూడా అలా అయిపోయాయి. వాటికి తిండి పెట్టేవాళ్ళు తక్కువైపోయారు, వాటిని పోషించడం కష్టమైపోతుంది. వాటినే తిండి కింద భావించే దుర్మార్గులు పెరిగిపోయారు కదా. పచ్చి తొరకాళ్ళు వాటిని పట్టుకు పిక్కు తింటూ అంటే, ఆవుకి తిండి పెట్టేవాడు ఎక్కడున్నాడు? దాన్ని తిండి కింద భావించి నరికి చంపేయడమే తప్ప. హైదరాబాదులో ఎన్ని ఆవులు కబేళాలండి బాబు, రోజులు వేలు లక్షల ఆవులు ముక్కలు ముక్కలు కింద కొట్టేసి వాటిని తినేసేస్తున్నారు. ఈ మనుషులలో కొంతమంది ఉన్నారే, వీళ్ళు సాటి మనిషిని అందరి ఎదురుకుండా తినకూడదు కాబట్టి రహస్యంగా తింటారు తప్ప, అవకాశం ఇస్తే మిమ్మల్ని కూడా పిక్కు తినేస్తారు వాళ్ళు. అలాంటి రాక్షసులు భూలోకంలో ఉన్నారు. అసలు లేకపోతే అంత పవిత్రమైన జీవుల్ని చూస్తూ చూస్తూ ముద్దుగా ఉండే ఆవుల్ని ఎలా తినబుద్ధి వస్తుందండి? అసలు ఒక జీవి ఇంకో జీవిని తినడం అంటే శివుణ్ణి తినడం అని శాస్త్రం. సరే, ఏదో గతి లేక కొన్ని తిన్నామంటే అర్థం ఉంది. మరిబొత్తిగా పాలిచ్చి లాలించి కాపాడే పవిత్ర జంతువుని ఆవుని తినడానికి మనస్సు అంగీకరిస్తోందా అంటే అంగీకరిస్తోంది. వాళ్ళ కర్మ మన కర్మ. ఆ ఆవులలో బ్రహ్మదేవుడు ఆవుగా మారడం వల్ల ఒకటేమో మేనికాంతి స్వచ్ఛంగా తెల్లగా ఉంది, చక్కని కొమ్ములు, పదునైన కొమ్ములు, బలమైన పొదుగు, కొండ నిభాపీనంబులు అన్నారు. కొండ ఎలా ఉంటుందో ఆ పొదుగు అలా ఉందిట. ఇంకా పాలు పితక్కుండానే ఇచ్చేసే ఆవు అన్నమాట అది. ఆవుల్లో కొన్ని ఉన్నాయి నానా బాధపడి పితికితే అప్పుడప్పుడు తంతాయి పటక్కనే, అప్పుడప్పుడు మూతి కూడా పగులుతూ ఉంటుంది. ఆవు పాలు పెతకడానికి కూడా చాలా ప్రాక్టీస్ కావాలండి. ఊరికే జీపులు నడపడం నేర్చుకున్నంత తేలిక కాదు ఆవు పాలు పెతకడం అంటే. పాఠాలు చెప్పినంత తేలిక కాదు, రాష్ట్రపతి అవార్డు పొందినంత తేలిక కాదట ఆవు పాలు పెతకడం అంటే అన్నారు. ఆవు పాలు పెతకడానికి ఎన్ని ఆతనలు పడాలో, రోజు ఆవు పాలు పితికాయని అడిగి చెప్తాడు. మధ్య మధ్యలో రెండు చావు దెబ్బలు తిన్నాక నేర్చుకున్నాడు. ఎందుకంటే వాటికి ప్రేమ చూపిస్తూ పెతకాలట. పురాణం చెప్పడం అనుకుంటున్నారేంటి ఏమైనా ఆవు పాలు పెతకడం అంటే? ఈ పురాణం కష్టపడితే భగవద్ అనుగ్రహం అంతే వస్తుంది. ఆవులకి సేవ చేయటం, గేదెలకి సేవ చేయటం, వాళ్ళు పాలు పెతకటం, పేడ తీయటం, అమ్మో చాలా పెద్ద పని అది. అది కూడా ఒక గొప్ప వేద పఠనం లాంటిది అన్నమాట. మొత్తం మీద ఏమైనా పితక్కుండానే పాలిచ్చే ఆవుగా మారాడు ఆయన. సాధారణంగా ఆవులు కష్టపడి పితికితే పాలిస్తాయి, ఇది పితక్కుండా పాలిస్తుంది. ఇంకా తోకుందిట, పొడుగ్గా ఉంది, తెల్లగా ఉంది, కుచ్చు మాత్రం బాగుంది. తోక దగ్గర చుట్టూ నల్లని వెండ్రుకలు ఉంటే అది కొంచెం ముచ్చటగా ఉంటుంది. వెండ్రుకలు ఎక్కువ ఉన్నటువంటి తలకాయ, వెండ్రుకలు ఎక్కువ ఉన్న తోక అందంగా ఉంటాయి. ఊడాక తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియదు కానీ నాలుగు వెంట్రుకలు ఊడాక ఓహో వెంట్రుకలు ఉండే రోజుల్లో మన తల ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది అని బేరీ చేసుకుంటాం. కాబట్టి ఈ కుచ్చు కూడా చక్కగా అందంగా నల్లగా ఒత్తుగా ఉందిట. అటువంటి గోవుగా, పవిత్రమైన గోవుగా సాక్షాత్ బ్రహ్మదేవుడు మారాడు. ఆవు పాలు ఇవ్వాలంటే ముందు పక్కన దూడ ఉండాలి. అందుకని వెంటనే రుద్రుడిని పిలిచాడు. రుద్రుడు వచ్చి బుల్లి దూడగా మారాడు. ఆ దూడట అటు ఇటు పరిగెడుతుంటే ఈ తోక జెండాకరలా పైకెత్తి చెంగు చెంగుమని దూకడం మొదలెట్టింది. క్రేళ్ళురికి వసలు లేగలు అంటారు పోతన గారు. నాలుగు కాళ్ళ మీద చెంగు చెంగుని దూకడం మొదలు పెడుతూ ఉంటే అసలు ఆవు దూడలు చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో. ఆవు దూడలకు ఉన్న చురుకుదనం ఇంక ఈ సృష్టిలో ఏ ప్రాణికి పెట్టలేదు పరమాత్మ. అవి భలే దూకుతాయి, నాగుతాయి, మీదకు వస్తాయి. కృష్ణుడికి అందుకే అవంటే ప్రాణం. కృష్ణుడిని చిన్నప్పుడే ఆవు దూడలు వచ్చి ప్రేమగా నాకేసేవాటి వాళ్ళంతా కూడా. ఆయనను నాకే జన్మ ఎత్తాయంటే ఆవులు ఎంత అదృష్టం చేసుకున్నాయో. అలాంటి దూడగా మారాడు ఈశ్వరుడు. ఈ రెండింటిని చూచి భక్తితో నమస్కరించింది లక్ష్మీదేవి. బ్రహ్మగారు కొడుకు కదా, దండం పెట్టచ్చా అంటే భూలోకానికి వచ్చి మానవ స్త్రీగా మారిపోయింది ఆవిడ కొద్ది రోజులు. అలాంటప్పుడు బ్రహ్మకి దండం పెట్టడమే. అన్నిటికీ మించి ఆయన గోరూపంలో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. గోరూపంలో ఉన్నవాడు ఎవడైనా వాడు పరమాత్మే. గోవులకి నిత్యం నమస్కారం చేయమని చెప్పారు. ఎంత పండితుడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎంత తపస్యాలి అయినా, ఎంతటి మహాత్ముడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎవడైనా నిరంతరం భక్తితో నమస్కారం చెయ్యవలసిన ఏకైక జీవి గోవు మాత్రమే. అందుకే లక్ష్మీదేవి కూడా గోరూపంలో ఉన్న బ్రహ్మగారికి వినయంగా నమస్కరించింది. దూడ రూపంలో ఉన్న రుద్రుడు మహానుభావుడు కనుక, లయకారకుడు కనుక, ఆయనకి కూడా నమస్కారం చేసింది. తదనంతరం వాళ్ళని వెంటబెట్టుకుని ఇప్పుడు ఈ ఆవుని దూడని ఏం చేయాలంది, నువ్వేం చేయక్కర్లా, చోళమండలానికి వెళ్ళు, చోళరాజుగారు దీన్ని కొనేలా చెయ్యి, తర్వాత సంగతి ఆవు దూడ చూసుకుంటాయి అనగానే ఈవిడ వెంటనే విషయం అర్థం చేసుకుంది. నారదుడిని విడిచిపెట్టి ఈ దూడని వెంటబెట్టుకుని చక్కగా ఒక గోపవనితగా మారిపోయిందనమాట. అంతటి జగన్మాత గోపవనితగా మారి అందంగా అలంకరించుకుని నెత్తి మీద పువ్వులు పెట్టుకుని కొప్పు పెట్టుకుని హాయిగా చోళమండలానికి వచ్చింది. మంచి గోవు ఒక దూడ నా దగ్గర అమ్మకానికి ఉన్నాయో హోయ్. కాకపోతే వీటిని అమ్మడానికి నేను కొన్ని నియమాలు పెట్టాను. డబ్బులు ఇస్తే మాత్రం నేను ఈ గోవుని దూడని అమ్మను. ఆ గోవు దూడ దగ్గరకు వచ్చి, ఆవు దూడ మా ఇంటికి వస్తావా అని అడగండి, మీరు దండం పెట్టండి, అది వస్తానంటే మీతో తీసుకెళ్ళండి, మీకు తోచింది ఇవ్వండి, రానంటే నేనేం చేయలేను అన్నదట. దాంతో జనమంతా ఇలాగే మాట్లాడతారు, ఆవు దూడ మనతో రమ్మంటే వస్తాయా, ఈ ఆవుని దూడ ఎత్తుకుపోతాను, ఎవడడ్డొస్తాడో చూస్తాను అని కొంచెం బలమైన వాడు దుడ్డు కర్ర రుచుకుని ఆవును లాగబోయాడు. ఒక్క పోటు పొడిచింది ఆవు, దెబ్బకి వీడేళ్ళు కిలోమీటర్ దూరం పడ్డాడు. కరీంనగర్ జిల్లాలో పొడిస్తే వెళ్ళి ఆదిలాబాద్ జిల్లాలో పడ్డాడు, పోయి ఢామరి గోదావరి అవతారు మళ్ళీ కిక్కురు మనకుండా పడ్డాడు, వాడి నడ్డు విరిగిపోయిందిట. దెబ్బకి మళ్ళీ ఇంకెవడు ఆవు దగ్గరికి రాలా. ఆవులు సాధువుల్లో కనపడతాయి అనుకుంటున్నారు. గోవులకి బ్రాహ్మణులకి సాధుత్వం ఎక్కువ. ఎప్పటి వరకు? పిచ్చి పనులు చేయనంత వరకు. ఎవడన్నా వెకిలి వేషం వేస్తే, ఈ రెండూ విజృంభించడం మొదలు పెడితే ఈ చరాచర జగత్తులో ఒక్కడ మిగలడు గుర్తుపెట్టుకోండి. అది గోవులకి విప్రులకి ఉన్నటువంటి గొప్ప శక్తి. అది అవి విజృంభించినంత వరకే, అవి సాత్వికంగా ఉన్నంత వరకే. వీటిని సాత్వికంగా ఉన్నాయి కదా అని ఎవడన్నా మరీ రెచ్చిపోతే, ఇళ్ల మీద పడితే, వీళ్ళు విజృంభిస్తే ఈ జగత్తంతా క్షణంలో భస్మం చేయగలరు. కేవలం సాత్విక శక్తి వల్ల ఆగుతున్నారు అంతే, అంతకంటే ఏం లేదు. ఆవులు రెచ్చిపోయి సింహాలని పులుల్ని చీల్చి చెంటాడటం నేను చూశాను. అంచేత గోవులు అంటే మాటలు కాదు. చాలా కాలం క్రితం సొమ్ములు వస్తూ గోవులు వస్తున్నాయి జాగ్రత్త అని ఒక నవల ఉండేది. రాచకొండ విశ్వనాథ శాస్త్రి అని ఒక ఆయన రాశాడు. ఆయన పక్కా కమ్యూనిస్ట్ అయినా చాలా అందమైన కథ రాశాడు. ఒక్క కథ మాత్రం గోవులు దెబ్బకి తట్టుకోలేరు. పరమపాపాత్ముడి గోవులు పోటు పొడి చంపేసి అందులో. కాబట్టి గోవులకి కోపం రాకుండా చూసుకోవాలి. వీడు దౌర్జన్యంగా ఎత్తుకుపోదాం అనుకున్నాడు, ఓ పోటు పొడిచింది అవతల పడ్డాడు వాడు. దాంతో జనాలు హడిలిపోయారు. అందరూ ఒక్కొక్కడు వచ్చి, గోమాత మా ఇంటికి వస్తావా, సేవ చేస్తాం అంటే తలకాయ ఊపిందట, ఎవరి దగ్గరికి రానందట. ఇంతమందిలో ఒక్కరూ మా గోవుని తీసుకెళ్లేవాళ్ళు లేరా అన్నది ఆదిలక్ష్మి. ఆ సమయంలో ఇదంతా చోళరాజు గారి భార్య భవనంపై నుంచి చూస్తోంది, సౌధాగ్రంపై నుంచి చూస్తోంది. పెద్ద ఎత్తైన మేడది. ఈ రోజుల్లో బోడి మనం 11 అంతస్తులు 12 అంతస్తులు కొట్టుకుని మేము పెద్ద పెద్ద బిల్డింగులు కట్టామండి, లిఫ్ట్లు పెట్టామండి అన్నారే. ఆ రోజులలో లంకానగరంలో కానీ భూమండలంలో కానీ అన్ని చోట్ల బ్రహ్మాండమైన భవంతులు కట్టారు. 200 అంతస్తుల భవనం చోళరాజు గారి భార్యది. ఈ 200 అంతస్తులు కదా, దాని పక్కన ఇంకో భవనం ఉందిట, అది రాజుగారిదిట. ఈ రాజుగారు రాణిగారు మాట్లాడుకోవడానికి రావాలంటే పగటిపూట కార్యక్రమాలు అయ్యాక ఈయన ఎప్పుడైనా మాట్లాడాలంటే 200 అంతస్తులు కిందకి దిగి మళ్ళీ ఇటు రావక్కర్ లేకుండా ఈ అంతస్తులోంచి ఆ అంతస్తులకి మధ్యలో హౌరా బ్రిడ్జి లాంటి బ్రిడ్జీలు ఉండి ఉండే. 7 అంతస్తులోంచి 7 అంతస్తులకు ఒక చెక్క వంతెన, ఈ వంతెన ఇక్కడ వెళ్ళిపోవచ్చు, కిందకి దిగక్కర. ఆ రోజుల్లో కూడా లిఫ్ట్లు ఉన్నాయి. పెద్ద తాడు అట్టేసి దాంట్లో తొట్టులో కూర్చోబెట్టి ఆ తొట్టిని చేత్తో తిప్పుతుంటే ఇది పైకి వెళ్ళేది, కిందకి దిగేది. కాకపోతే ఈ మిషన్లు కరెంట్లు కాకుండా చేత్తో తిప్పే లిఫ్ట్లు అన్నమాట. ఏ అంతస్తులోంచి ఏ అంతస్తులోకైనా వెళ్ళచ్చు. ఈ అంతస్తులో కూడా అంతస్తులోకి ఒక పెద్ద బుట్టలో ఆహారం అందించేవాడు. పూర్వం మా ఇంటి దగ్గర అటో బిల్డింగ్ ఇటో బిల్డింగ్ ఉండేది. ఆ ఇంట్లో ఓ పిండిగారు, ఈ ఇంట్లో ఓ పిండిగారు ఉండేవారు. ఈ పిండిగారు ఆ పిండిగారు ఎదురుగుండా నిలబడి కబుర్లు చెప్పుకునేవారు. పిన్ని మీ కాఫీ పంపించరా అనగానే వాడు పెద్ద ఇంత తాడు ఒకటి ఉండేది, ఒక కర్రకి ఆ తాడు కట్టి దానికి ఒక చెంబు కట్టి అందులో కాఫీ పంపేది, ఆవిడ పుచ్చుకునేది, ఆవిడేమో టీ పంపేది. ఇలా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. ఈ బిల్డింగ్లోంచి ఆ బిల్డింగ్లోకి, ఆ బిల్డింగ్లోంచి ఈ బిల్డింగ్లోకి రకరకాలైనటువంటి పదార్థాలు ఇచ్చుకునేవారు. ఆ రోజుల్లో కూడా ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి, లేకేం కాదు. ఏదో పెద్ద మనమే గొప్ప అనుకుంటున్నాం. మన టెక్నాలజీ కంటే పూర్వం వాళ్ళ టెక్నాలజీ చాలా గొప్పది. ఎప్పటికి కూడా రామేశ్వరం లాంటి ఆలయం ఎవడన్నా కట్టగలడా? అలాంటి అత్యద్భుతమైన శిల్పకళ ఎవరన్నా చూపించగలరా? ఇవాళ నానా యాత్రపడి పొద్దున్న బ్రిడ్జి కడితే సాయంత్రాన్ని కూలిపోతుంది. ఇక్కడ రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తే మధ్యలో అంతా విరిగిపోయి కుంగిపోతుంది. కానీ ఆ రోజుల్లో దారి వేసారంటే, ఆ రాళ్ళు పరిచారంటే ఆ రాళ్ళు కుంగేవి కాదు. 8,000 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉన్నాయి. 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల ఆలయాలు ఉన్నాయి. కాంబోజ దేశం అని పూర్వం పిలిచేవాళ్ళం, దాన్ని ఇప్పుడు కంబోడియా, తర్వాత కంపూచియాగా కూడా మార్చారు. ఆ కాంబోడియా దేశంలో 5,000 సంవత్సరాల క్రితం విష్ణుమూర్తి ఆలయం, శివుడి ఆలయం ఉంది. ఓసారి మన అందరం వెడదాం, పెద్ద ఖర్చు కాదు, 25,000 సిద్ధం చేసుకుంటే వెళ్ళొచ్చేయచ్చు. 1,000 సంవత్సరాల గుళ్ళు ఉన్నాయే, అసలు ఎలా కట్టారా అనిపిస్తుంది అనమాట. ఒక్క స్తంభం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది, ఒకే ఒక్క స్తంభం, ఏకస్తంభం. అటువంటి ఒకే స్తంభాల మీద, ఒంటి స్తంభాల మీద ఉన్నటువంటి అనేక శిల్ప సంపదలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు టూరిజం మీద బతుకుతున్నారు కనుక పగల కొట్టకుండా ఆపారు. లేకపోతే త్వరకాళ్ళ దేశంలో గుళ్ళు ఉంచరు కదా, కానీ అవి చూడడానికి వెళ్ళే వాళ్ళ వల్ల టిక్కెట్ల వల్ల డబ్బులు వస్తున్నాయి కనుక, వాళ్ళ ఎక్కట్లు తొలగుతున్నాయి కనుక, బకెట్లతో సాంబారు పోసుకు తినే అవకాశం వస్తుంది కనుక ఆ గుళ్ళు పగల కొట్టకుండా అట్టే పెట్టారు. ఎంత అద్భుతంగా ఉందండి ఆ విష్ణువాలయం. బ్రహ్మదేవుడికి గుడి ఉంది, విష్ణువుకి గుడి ఉంది, రుద్రుడికి గురు ఉంది. చాలా అద్భుతమైన గుడి అనమాట. చూసి తీరవలసిన ఆలయం ఆ కాంబోడియా. ఇప్పటికీ అసలు ఆ స్తంభం ఎలా ఎత్తారో ఎవరికి అర్థం కాదు. నానాయాత్ర పడిపోతున్నాం. మా ఇదాది ఎల్ఎండ్ టీ వాళ్ళు లోకల్ ట్రైన్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికి 10 ఏళ్ళు అయ్యింది, ఇప్పటికి పూర్తవదు ప్రాజెక్టు. అంత స్తంభం నిలబెట్టేశారు వాళ్ళు, ఒకే స్తంభం. ఆ రోజుల్లో పోయి ఇలాంటి క్రేన్లు ఉన్నాయా లేవే, అటువంటి రోజుల్లో ఎలా నిలబెట్టారో మీరు ఒకసారి ఆలోచించండి. కోణార్క ఆలయం చూడండి, అహోబలంలో ఉన్న స్తంభాలు చూడండి. మన వాళ్ళ గొప్పతనం అంటే ఏంటి తెలుస్తుంది? వాళ్ళు ఇంజనీర్లు అంటే 10,000 సంవత్సరాలు 25,000 సంవత్సరాలు అయినా ఇప్పటికీ భూమిలో కుంగిపోయిన ఇలాంటి విగ్రహాలు బయటపడుతూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొన్న మీకు ఇక్కడ మందరిలో సరస్వతీదేవి యొక్క విగ్రహం దొరికింది. దాన్ని విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ ఆలయంలో పెట్టారు. ఆ పక్కన ఆ విగ్రహం 8,000 సంవత్సరాల క్రితం నుంచో ఉందన్నమాట భూగర్భంలో. ఇప్పుడు బయటకు వచ్చింది, చెక్కు చెదరట్లేదు అవి. ఇవాళ ఎవడన్నా మనవాడు పొద్దున నందీశ్వరుని చెక్కితే మధ్యాహ్నానికి విరిగిపోతున్నాయి. కాబట్టి మన పెద్దవాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తించి అలాంటి విశేషాలు మనం నేర్చుకోవాలి. చోళరాజు గారి ఇంట్లో అలాంటి అనేక విశేషాలు ఉన్నాయి. చోళరాజు గారి పత్ని భవనం గొప్పది, భార్య యొక్క భవనానికి ఎదురుగుండా ఉన్న భర్త గారి భవనం గొప్పది, అంతఃపురాలు సభాభవనాలు అన్నీ కూడా శిలలతో నిర్మించిన, గండశిలలతో నిర్మించిన అద్భుత భవనాలు. ఆ భవనాల్లో వేసవికాలంలో చల్లగా ఉండేది, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. అంత హాయిగా ఉండేవిటి అవి, న్యాచురల్ ఏసీ అవి, ఇంకా లేని పదార్థం లేదు అక్కడ. అటువంటి భవనంలో పై అంతస్తులో ఉన్న చోళరాజపత్ని కింద జరుగుతున్న తతంగమంతా చూచి వీక్షించి కుతూహలం పొంది దాసీజనాన్ని అడిగింది, ఏమిటే కింద జరుగుతుందంటే, ఎవరో ఒక ఆవిడ పల్లెటూరు ఆవిడ వచ్చిందండి, ఆవు దూడ అమ్మాలనుకుంటోంది రాణిగారు, కానీ ఆవు దూడ డబ్బులు కమ్ములు పోవటంలా, ఎవరైనా భక్తితో ప్రార్థిస్తే వాళ్ళ ఇంటికి వస్తానంటుంది ఆవు, మన వాళ్ళు ఎవరైనా ప్రార్థిస్తే వెళ్ళటం లేదనగానే వెంటనే చోళపత్ని ఇదేదో చూడాలి, నేను కిందకు వస్తానని వెంటనే ఈ దాసీజనాన్ని వెంట పెట్టుకుని కిందకి దిగి వీధిలోకి వచ్చింది. అమ్మో రాణిగారు వచ్చారు, రాణిగారు వచ్చారని జనమంతా తప్పుకున్నారు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు వస్తే కొంచెం గౌరవంతో ఉండేవారులేండి, నువ్వెంత అనేవారు కాదు. అంతా కూడా పక్కకి తప్పుకోగానే రాణిగారిని చూచి లక్ష్మీదేవి వచ్చి, మహారాణి నీకు జయం కలుగ్గాక అంది. ఓ గొప్ప వనిత, ఈ ఆవుని దూడని నా అంతఃపురానికి పంపిస్తావా? నేను నిజంగా భక్తితో సాగుతాను అంటే అడుగు తల్లి, అవి వస్తానంటే ఇచ్చేస్తానంది. వెంటనే గోమాత దగ్గరికి వెళ్ళి, గోమాత ప్రేమగా సాగుతాను నిన్ను నీ దూడని నా దగ్గరకు వస్తామనగానే ప్రేమగా వచ్చేసింది ఇటు దగ్గరికి. అప్పుడు అందరికీ అర్థమైంది, సందేహం లేకుండా ఈ గోపెమ్మ చెప్పిన మాట నిజం అనుకుని ఆ ఆవు చోళరాజు గారి లాంటి వాళ్ళ ఇళ్లలో ఉండాలి తప్ప మనలాంటి పనికి మన వాళ్ళలో ఇళ్లలో ఉంటుందా, భక్తుల ఇళ్లలో ఉంటుంది అనుకుని వెళ్ళిపోయారు. చోళపత్ని లక్ష్మీదేవికి యథాశక్తి కానుకలిచ్చి పంపేసి ఈ ఆవుని దూడని ప్రధాన గోపాలకుండి పిలిచి, నాయనా గోపాల, ఈ ఆవు దూడ నాకు చాలా ఇష్టమైనవి, ప్రేమతో నా దగ్గరకు వచ్చాయి, వీటిని చాలా జాగ్రత్తగా చూడు, కంటికి రెప్పలా కాపాడు, రాణినైనా నన్ను గౌరవించినట్టు గౌరవించు, నాకు ఈ ఆవు పాలు తాగాలని కుతూహలంగా ఉంది, ఈ గోక్షీరం మాత్రం నాకు ప్రత్యేక పట్టుకురానగానే వాడు అలాగే అమ్మన్నాడు. నిన్న మీకు ఏం చెప్పాను, మాధవుడు అని పేరు కలిగిన ఒక విప్రుడు చంద్రరేఖ అనే భార్యను విడిచిపెట్టి కుంతల, వినీల కొంతల విభాసిని అయిన కుంతల అనే ఒక చండాలాంకన సంభోగం చేసి చివరికి ఆవిడ కాలిపోతే వెంకటాద్రికి వచ్చాడని చెప్పుకున్నాం కదా, ఆ మాధవుడితో పాటు తిరిగి అతన్ని ఎంతోమంది పిల్లలకి తండ్రిని చేసిన కుంతల ఈ గోపాలుడి రూపంలో పుట్టింది. ఇప్పుడంతకీ చోళరాజు గారి దగ్గరున్న చోళరాజ పత్ని చేత ఆజ్ఞాబద్ధుడైన ఆ గోపాలుడు కుంతల. ఎందుకు గోపాలుడిగా పుట్టాడైన? నిజానికి మాధవుడే తనంత తాను కుంతల వ్యామోహంలో పడ్డాడు. కుంతల కుంతల, మన్మథ కుంతలాలు నన్ను పొడుస్తున్నాయి అని వెంటబడినవాడు ఆయనే. అయినా ఆయన వెంకటాద్రికి వెళ్ళాడు, పాపం పోయింది, ఆకాశరాజుగా పుట్టబోతున్న విషయం నేను చెప్పాను మీకు. ఇప్పుడు కుంతల మాత్రం గోపాలుడు ఎందుకు అయ్యింది అంటే, నిజంగా మాధవుడు ప్రేమగా వచ్చి పట్టుకుంటే అతన్ని భర్తగా స్వీకరించడం అనే ఒక మంచి పని చేస్తే ఆవిడకి తొందరగా మోక్షం వచ్చేది. నువ్వు నన్ను పొందాలంటే నాతో పాటు పత్తి మాంసం తినాలి, నంది మాంసం తినాలి, కళ్ళు తాగాలి అనే నియమం పెట్టింది. ఒక వ్యక్తిని భ్రష్టుని చేయడానికి, ఇంకా భ్రష్టుని చేయడానికి కంకణం కట్టుకుంది. తెలుసో తెలియకో నువ్వు కళ్ళు తాగుతావా లేదా? సహజంగానే కళ్ళు తాగడం మహాపాపాల్లో ఒక పాపం, సప్త మహాపాపాలలో వ్యసనాలలో ఒకటి, పంచమహాపాతకాల్లో కూడా ఒకటి, తెలుసు కదా. సప్త వ్యసనాలలో వెలది దోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనమును అర్ధదోషణంబు దండపారుష్యంబు, వీటికి సప్త వ్యసనములని పేరు. అంటే రోజు వేశ్యాలోలుడైపోయి డబ్బులు ఇచ్చి భోగం వాళ్ళ వెంట పడితే అది మొదటి పాపం. సప్త వ్యసనాలలో మొదటి వ్యసనం. వేశ్యాగమనం వల్ల డబ్బు పోతుంది, అనారోగ్యం వస్తుంది శరీరానికి. రెండోది జోదం, ఇక పేకాట్రాయిళ్ళు, వీళ్ళు సర్వనాశనం అయిపోతారు. కాబట్టి సప్త వ్యసనాలలో రెండో వ్యసనం వేశ్యాగమనం తర్వాత పేకాట, జోదం. మూడోది ఏమిటి? వేట. జంతువుల్ని చంపడం మహాపాపం. అడవికి వెళ్ళడం, వాటిని తుపాకులతో కొట్టేయడం, లేకపోతే బాణాలతో కొట్టేయడం, కత్తులతో చంపడం, వీటిని మహాపాపం. పులుల్ని, సింహాలని అన్యాయంగా వేటాడకూడదు. అది కూడా గొప్ప వ్యసనం. ఆ వ్యసనం వల్ల ఎంతోమంది చచ్చారు, నాశనం అయిపోయారు, శాపగ్రస్తులయ్యారు. పాండురాజు, దశరథ మహారాజు ఇద్దరూ కేవలం వేట వల్లే చచ్చిపోయారు. ఎందువల్ల? వేటకు వెళ్ళి ఏనుగు అనుకుని శ్రవణ కుమారుడు కొట్టాడు, శ్రవణుడు చచ్చిపోయాడు. ఆ పాపం వల్ల దశరథుడికి ఆయన ఏమైనా శాపం పెట్టాడు, నీ కొడుకు లేకపోతే రామా రామా అని ఏడుస్తూ చచ్చిపోయిన శాపం పెట్టాడు. ఆ శాపం వల్ల చచ్చిపోయాడు ఆయన. ఇంకా పాండురాజు గారు, కిందముడనే ఋషి తన భార్యతో జింక రూపంలో తిరుగుతుంటే బాణంతో కొట్టాడు. ఆ కిందముడి కోపం వచ్చింది, నువ్వు నీ భార్యా సంగమం చేసిన వెంటనే చచ్చిపో అన్నాడు. వెంటనే మాద్రిని భోగించగానే టక్కన చచ్చిపోయాడు. ఎంతోమంది వేట వల్ల నశించిపోయారు, మహాపాపం అది. కాబట్టి వేట మరొకటి. ఇక పానం, తాగుడంత భయంకరమైన వ్యసనం మరొకట్లేదు. తాగుబోతికి ఆరోగ్యం పోతుంది, మహాపాపం వస్తుంది, డబ్బు పోతుంది, చుట్టుపక్కల వాళ్ళందరూ చీ అంటారు. ఎన్ని పుణ్యములు చేసినా పానం వల్ల నశించిపోతాయి. సంధ్యావందనం ఎంతో శ్రద్ధతో చేసి గాయత్రీ జపం నిష్ఠగా చేస్తే తప్ప ఈ పాపం పోదు. అందుకనే దుకాణం దొరికింది కదా అని ఇప్పకండి, ఎప్పుడు పడితే అప్పుడు. ఏదో ఒకప్పుడు తెలియక చేస్తే ఇప్పుడైనా పశ్చాత్తాపం పొందండి. ఇప్పుడు చెబుదామంటే ఇదో బాధ. నా దగ్గరకు వచ్చే భక్తుల్లో మూడొంతులు ముప్పాతిక మంది రహస్యంగా వచ్చే గురువుగారు, మీరు రోజు ఈ పానం గురించి చెబుతున్నారండి, అసలు మా బతుకే పానం అండి అంటున్నారు. దాంతో నాకేమో వాళ్ళని చూసినప్పుడల్లా చెప్పలేను. మరి చెప్పకపోతే పురాణం చెప్పడం కుదరదు. ఎలా ఇది పెద్ద సమస్య? ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య. కొన్ని శబ్దాలు వాడకుండా ఎలా కుదురుతాయి, కొన్ని చెప్పకుండా కుదరవు. అలాగని చెబితే వాళ్ళకి లోపల కసి పెరిగిపోయి, నా గురించే చెబుతున్నాడు, నా గురించే చెబుతున్నాడు, అవకాశం ఉంటే వీడిని నాశనం చేసేద్దాం అనే కసి పట్టుకుంటుంది వాళ్ళకేమో అని అదో భయం. ఏం చేయను, భగవంతుడే ఈ సంకట స్థితి నుంచి నన్ను మిమ్మల్ని కాపాడుగాక. కానీ మొత్తం మీద సప్త వ్యసనాలలో పానం ఒక భయంకర వ్యసనం. అది కూడా మనిషిని అన్ని రకాలుగా పాడు చేస్తుంది. 1000 జన్మల తపస్సు పానం వల్ల పోతుందని చెప్పారు తెలిసిన, 1000 జన్మల తపస్సు నశిస్తుందట పానం, అంత భయంకరమైనది. వెలది, జోదము, పానము, వేట. ఐదోది పలుకు ప్రల్లదనం. అంటే ఏమిటనమాట, ఎవడన్నా చిన్న తప్పు చేసిన వాణ్ణి చెడమడ తిట్టేయటం. మరీ తిట్టేయకూడదట ఎవడన్నా. మనం ఎలా తిట్టాలి, నాయన తాగుడు తాగిన వాడు ఉన్నాడు, తాగుడు ప్రమాదం అని చెప్పండి. వరే తాగుతావుట్రా, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు పాపాత్ముడివి, నువ్వు నీచుడివి, నువ్వు త్రాష్టుడివి, నువ్వు మొదరుష్టుడివి, నువ్వు నికృష్టుడివి, నువ్వు భ్రష్టుడివి అని నీ తిడితే ఎలాగా? తిట్టకూడదు, కాస్త మెల్లిగా నాయన నష్టం రానాలి. పలుకు ప్రల్లదనం అంటే ఇదనమాట, ఓ నోటుకు వచ్చినట్టు తిట్టేయడం అనమాట. ఇప్పుడు గురుగారు వీరు తిట్టారు కదా, అంటే అలా తిట్టకూడదని చెప్పడానికి తిట్టాను తప్ప ఇది నిజంగా తిట్టడం కాస్తమా. ఒక్కోసారి వాడు అవతల వాడు తిట్టాడో లేదో కానీ అన్ని తిట్లు మీరు తిట్టారు గురుగారు అన్నాడు ఒక ఆయన. కానీ మొత్తం మీద ఏదైనా అనవసరముగా ఏదో ఉదాహరణ కోసం తప్ప తిట్టకూడదు, ఎక్కువగా కఠినంగా పలకూడదు. అలాగే భార్యాభర్తల మధ్య కోపం వచ్చినా సరే అని భార్య అనకూడదు, భర్త అనకూడదు, తిట్టుకోకూడదట. ఈ విధంగా ఏమైనా వాక్కుని మరీ పారుష్యంగా ఉపయోగించకూడదు. దండపారుష్యం తర్వాతది, ఆరవది ఏమిటి, దండపారుష్యం. చిన్న తప్పుకి పెద్ద శిక్ష. పిల్లవాడు పాఠం చదవలేదు, నువ్వు పాఠం చదవలేదని 100 దెబ్బలు కొడతామా, మరీ బాధేస్తామా, ఎండల్లో నిలబెట్టేయటం, మోకాళ్ళ గుంజీలు తీయించేశాడు మా చిన్నప్పుడు పిచ్చయ్యనో మేస్టర్ ఉండేవాడు. నిజంగా మీరు చెబితే నంబరు ఢామ్ అని మోకాళ్ళ మీద పడతావా లేదా, కాళ్ళు పగిలిపోయాయి మాకు, ఇదంతా రక్తం కొట్టుకుపోయింది. మా రోజుల్లో ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళం కాదు, మా నాన్నగారు లాంటి వాళ్ళు కూడా మేస్టర్ కొట్టినా చంపేసినా పర్వాలేదులే కంప్లైంట్ చేయగలిగేవారు. కానీ ఆ రోజుల్లో రాజుగారికి ఒళ్ళు మండింది, కొడుకు మోకాళ్ళు పగిలితే వెళ్ళిపోయి ఆ పిచ్చయ్య గారికి పిచ్చక్కినట్టు ఆయన బాధేశాడు. ఇవన్నీ మేము చూసాం. కాబట్టి పిల్లలు తప్పు చేస్తే ఎక్కువ కొట్టకూడదు, పెద్దలు తప్పు చేసినా ఎక్కువ కొట్టకూడదు, భార్య తప్పు చేసింది అనుకోండి మరీ మెడబట్టుకుని విడాక్ కరకూడదు. కాస్త ఏదో భార్య తప్పు చేసింది అని ప్రేమతో గౌరవించాలి తప్పదు. మరి ఓ పూట 5 నిమిషాలు కాఫీ ఇవ్వడం మానేసింది అనుకోండి, ఆవిడ చింపిరి చుట్టేసుకున్న భార్యమని ఇలా చెప్పుకొని ఏదో పొద్దున్న లేవలేక కాస్త కాఫీ ఇవ్వకపోతే, కాఫీ ఇవ్వటే పాపి, ఈ రోజు నుంచి నీకు నాకు కుదరదు, డైవోర్స్ అనకూడదు. అలాగే ఈ భార్యమణి కూడా భర్తగారు పొరపాటున ఏదో ఓ చీర తేలేదనుకోండి, పూర్వం చీరలను కట్టేవారులేండి, లేదా ఓ పంజాబీ డ్రెస్సో గుంజాబీ డ్రెస్సో తేలేదనుకోండి, డ్రెస్సు తెమ్మంటే తేవట్రా, నీ అడ్రస్ లేకుండా చేస్తాను, నీ కూడా తిట్టకూడదు, కొట్టకూడదు. అధికమైన శిక్ష వేయకూడదు. ఏదైనా సరే చిన్న చిన్న వాటికి శిక్షలు ఎక్కువ వేయకూడదు. ఎంత తప్పుకు అంతే శిక్ష వేయాలి. అందువల్ల దండపారుష్యం కూడా గొప్ప వ్యసనం. ఇంకా ఆఖరిది అర్ధదోషణము. అంటే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోవటం అర్ధదోషణం. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 1000 రూపాయలు అప్పు చేసి ఖర్చు పెడితే అది అర్ధదోషణం. 1000 రూపాయల దగ్గరుండి 10 రూపాయలు కూడా దానం చేయకపోతే అది అర్ధదోషణం. ఇప్పుడు సత్యనారాయణ మాస్టర్ లాంటి వాడు ఉన్నాడంటే ఆయన 1 లక్ష రూపాయల కంటే దాటి దానం చేయకూడదు. గురువుగారు ఉపన్యాసం విన్నారా, విన్నాను, ఇదిగో 1 లక్ష తీసుకోండి అనాలి. అంతకంటే ఎక్కువ ఇస్తే మొత్తం ఉన్న ఆస్తి అంతా ఇస్తే ప్రమాదం. సత్రం పడి ఇల్లు నాకు రాయకూడదు న్యాయంగా. పార్థసారథి గారు ఉన్నారనుకోండి, ఏదో ఆయనకున్నటువంటి బావిశెట్టి వారి పెట్ట ఇల్లు అంతా ఇవ్వకూడదు, ముందున్న స్థలం మాత్రం గురువుగారు ఇచ్చేస్తానండి అంటే అది పెద్ద దోషం కాదు. ఎక్కువ చేయకూడదు. మా పార్వతి గారు ఉన్నారనుకోండి, ఆవిడకు వచ్చే పెన్షన్ నెలకు 10,000 అయితే ఆ 10,000లో 10 రూపాయలు గురువుగారికి ఇస్తే అది పుణ్యం. మరీ బొత్తిగా 10,000 నాకు ఇచ్చేస్తే రేపొద్దున ఆవిడ జీవితం నడవాలిగా. అంటే మొత్తం 10,000 ఇస్తే అర్ధ పౌరుష అర్ధ దోషణం. అలాగని కోటీశ్వరుడు ఇవ్వకపోతే అది మహాపాపమే. మన దగ్గర ఎంత ఉందో అంత దాంట్లో చూసుకుని బేరీజు వేసుకుని ఇవ్వాలి. ఆవిడ దగ్గర 4 గాజులు ఉన్నాయనుకోండి, 1 గాజు ఇచ్చిందంటే అది పుణ్యం, 4 ఇచ్చేస్తే అది అర్ధదోషణము అని పిలువబడుతుంది. కాబట్టి ఎంత ఆదాయం వస్తుందో దానిని మించి ఖర్చు పెట్టకూడదు. ఉన్నదానికంటే మరీ లోభించి అసలు ఖర్చు పెట్టకుండానే ఉండకూడదు. అందుకే కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చాణక్యుడు చాలా బాగా రాశాడు. ఏమైనా తెలిసినా ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రాణం పోతోంది, అప్పుడు కూడా కొబ్బరి బొండం కొనుక్కుని నీళ్లు తాగను నేను, ఏమైనా ఇంటికి వెళ్ళేదాకా బతికుండాలి, నేను ఈ 10 పైసలు ఖర్చు పెట్టను అని ఎంత డబ్బు ఉన్నా దాహం వేస్తున్నా ఇంటికి వెళ్ళి మంచినీళ్ళే తాగాలనుకుని చచ్చిపోతే దానివల్ల ఉపయోగం ఉంది? దాహం విపరీతంగా వేసింది, దగ్గర డబ్బులు ఉన్నాయి, బొండాలు ఉన్నాయి, ఓ బొండం కొనుక్కుతాగు, ఎందుకంటే అది ప్రాణాపాయ స్థితి. అమ్మో రూపాయి బాధటండి, అమ్మబాబాయ్ రూపాయి పోతుందండి అని మాట వరుసకు కూడా తాక్కుండా ఇంటికి వెళితే ఈలోపు చచ్చిపోతావు నువ్వు. అది అర్ధదోషణం. ప్రాణాపాయ స్థితిలో ఖర్చు పెట్టకపోవడం అర్ధదోషణం. మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలి, 10 ఉపన్యాసం మొదలవుతుంది, అయినా సరే పిసిని కొట్టుతనంతో ఆటో ఎక్కకుండా 10 బయలుదేరి ఉపన్యాసం అయిపోయాక పలహారం టైంకి వస్తే అది అర్ధదోషణం. అలా కాకుండా 10 బయలుదేరడం కాకుండా 9 బయలుదేరి డబ్బులు జాగ్రత్త పెట్టుకుని నడిచొస్తే అప్పుడు అది అర్ధదోషణం కాదు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అనమాట. ఇప్పుడు రామగుండంలో రైలు ఎక్కాలి, అప్పుడు కూడా బస్సు ఎక్కుతానంటే ఎలాగా, 1 గంటలో రైలు ఎట్టుకుని అది పిసిని కొట్టుతాను, అది అర్ధదోషణం. కానీ ఎప్పుడో రాత్రి 10 రైలు, 10 బయలుదేరావు, అనవసరంగా టాక్సీ మీద పెడితే అది అర్ధదోషణమే. ఇవన్నీ ఆయా సందర్భమును బట్టి చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 7 వ్యసనములలో దేని జోలికెళ్ళినా వాడు భ్రష్టుడు అవుతాడు. ఈ 7 వ్యసనములలో మహాభయంకరమైన వ్యసనం ఒకదాన్ని మించి ఒకటి అనమాట. ఈ వెలది, జోదము, పానము, వేట, పలుకు ప్రల్లదనం, దండపారుష్యం ఇవన్నీ కూడా. అలాగే పంచమహాపాతకాల్లో మరొక మహాపాతకంగా ఇదిగో ఈ పానాన్నే పెట్టారు. త్రాగుడంత భయంకరమైనది లేదు. ఇది ఇటు వ్యసనం, ఇటు పాపం. ఇటువంటి మహాపాపములలో ఒక పాపమైన ఈ పానము నువ్వు చెయ్యకపోతే నేను నీతో రాను, నేను వరింతను అని కొంతల మాధవుణ్ణి గట్టిగా పట్టుపట్టింది. ఆవిడ పొందు కోసం వీడేం చేశాడు, తాగుతానన్నాడు, కళ్ళు కొండలు తాగేశాడు. ఆవిడ ఊ అన్నది కదా అని పందులు తిన్నాడు, ఆవులు తిన్నాడు. ఈ విధంగా తన సంభోగం కోసం వచ్చిన వాణ్ణి, వ్యసనపరుణ్ణి పూర్తిగా భ్రష్టుని చేయటం వల్ల, ఆ పాపం వల్ల ఇతడు గోపాలుడై పుట్టవలసి వచ్చింది అనమాట. కొంతలో గోపాలుడై పుట్టింది. మళ్ళీ మనకు అనుమానం, ఎందుకు గోపాలుడిగానే పుట్టించాడు భగవంతుడు? ఆవులను సేవించితే, ఆవులను పోషిస్తే ఈ పాపాలు పోతాయి. ఇతరులను నాశనం చేసిన మహాపాపాలకి ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? ఆవు. ఇంకా గోవుని పాలించిన వాడు ఎవడైనా వాడు మహాపుణ్యాత్ముడు. అందుకే గోపాలుడు అని కృష్ణుడిని ఎందుకు పొగుడుతున్నాం మనం? ఆవుల్ని పూజించి, ఆవుల్ని పూజించండిరా, మీరు గొప్పవాళ్ళు అయిపోతారు అని లోకానికి ఒక సందేశం ఇచ్చాడు ఆయన. మహాపాపాలకి, ఇంక ఇంతకంటే గొప్ప పాపం లేదని పిలువబడే పాపములకు కూడా ప్రాయశ్చిత్తం, గోపాలన, గోపోషణ, గోదానం. అందుకే గోదానం చెయ్యండో, చెయ్యండో, చెయ్యండో అని శాస్త్రాలు చెబుతున్నాయి. గోవుని దానం చేస్తే మళ్ళీ నరకానికి వెళ్ళం, గోవుకి పోషణకింత డబ్బిస్తే అటువంటి వాడు వైతరణీయ నదిని మాట వరసకు కూడా కళ్ళ కూడా చూడాడట. పైనుంచి హాయిగా వంతెన మీద చెడిపోతాడు, కింద ఉన్న వైతరిని కనబడదు పొమ్మన్నారు. ఇప్పుడు బ్రిడ్జి మీద చెడితే కింద నీళ్లు కనపడతాయి, కింద నీళ్లు అంటూ ఉంటే. కానీ కొన్ని బ్రిడ్జీలు ఉన్నాయి పూర్తిగా పైదాకా ఎత్తుగా కట్టేస్తారు, అంటే పక్క నుంచి గోడ మించి కూడా కిందకు చూడడానికి కనబడదు. అలాంటి ఒకనొక సేతువు మీద పెడతాడట. గోదానం చేసిన వాడు వైతరణీయ నదిని దాటేటప్పుడు గొప్ప సేతువు మించి పెడతాడు. వైతరణిని తింటే మాట్లాడుకుంటున్నారేటి, అది కళ్ళారా చూస్తే తెలుస్తుంది. పరమపాపాత్ములు ఇలా పురాణాలకి రాకుండా ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసేవాళ్ళందరికీ వైతరణి దర్శనం అయి తీరుతుందని శాస్త్రం. ఆ వైతరణి చీముతో, నెత్తురుతో, మలమూత్రాలతో మొత్తం హైదరాబాద్ డ్రైనేజ్ అంతా అందులోకి చేరిపోతుంది. ఈ మొత్తం అన్నీ ఆ నల్లాలు ఉంటాయి వాటిలోంచి అవన్నీ అందులోకి చేరిపోతాయి. ఇంకా దుర్వాసన, అందులో వెంట్రుకలు, గోళ్ళు, కుళ్ళిపోయిన కుక్కల శవాలు ఇవన్నీ ఉంటాయి. దాంట్లో నుంచి యువతల నుంచి అవతలకి ఈడ్చుకుపోతారట యమకింకరులు. అసలే ఓ పక్కన కుళ్ళిపోయిన కుక్క, ఓ పక్కన చీము, నెత్రు, వెంట్రుకలు, గోళ్ళు, అందులో వీడు ఈదుకుంటూ పెడుతూ ఉంటే, నోట్లో కవ్వుపోతూ ఉంటే బావోహోయని ఏడుస్తాడు. ఇక్కడ భోజనంలో పోసేటటువంటి మజ్జిగ అనుకుంటున్నారేటి, కమ్మగా ఉండండి, మజ్జిగ తాగి హాయిగా సుఖంగా ఉందని పురాణాన్ని కూర్చోవడం కాదు, అది వైతరణిలో చీము, నెత్తురు, కుళ్ళిపోయిన జంతువుల రసి, ఆ డ్రైనేజ్ అంతా తాగాలి. అసలు ఆ వంతెన లోపలికి వెళ్ళడం పక్కన పెట్టండి, పైనుంచి పెడుతూ చూస్తే కూడా జుగుప్సే కదా అది. ఈ డ్రైనేజీలు ఎటువంటివి అంటే అందులో పడక్కర్ల పక్కన కూర్చుని ఆ మురిక్కాలవలో ఆ మలమూత్రాలు కొట్టుకుపోతుంటే, చచ్చిపోయిన జంతువుల కుళ్ళిన కళేబరములు కొట్టుకుపోతుంటే చూస్తే కూడా జుగుప్స. గోదానం చేసిన వాడు, గోవులకి పోషణకి డబ్బిచ్చిన వాడు ఆ వైతరణి నదిని గొప్ప వంతెన మీద దాటడమే కాకుండా ఆ వంతెనకు అడ్డంగా గోడలు ఉండడం వల్ల నదిని చూడడు. అసలు ఆ నది దృశ్యం కంటపడదు, దుర్వాసన ముక్కుల్లోకి రాదు, ఆవు నెయ్యి వాసన వస్తుందిట వైతరణి నదిని దాటేటప్పుడు గోదానం చేసిన పుణ్యాత్ములకి. ఆ గోదానం కూడా పాత్రత ఎరిగి చెయ్యాలి. మళ్ళీ పచ్చి తొరకాడికి మీరు గోదానం చేస్తే వాడు దాన్ని తీసుకెళ్ళి నరికేస్తే అప్పుడు మీకు గోదానం చేయడం వల్ల పుణ్యం రాసరి కదా, మళ్ళీ పూర్తిగా వైతరణిలో మునిగిపోవాల్సి వస్తుంది. అందుకే పాత్రత కూడా ఎరగాలి. మనం గోవుని ఇస్తున్నామంటే ఈ గోవుని కనీసం వీడు కొంతకాలం పోషిస్తాడా లేదా, రేపు పొద్దున ఈ గోవు ముసలిదైపోయాక దీన్ని ఏ పచ్చి తొరకవాడికో అమ్ముతాడా లేదా అని తెలుసుకుని చెయ్యాలి. ఇప్పుడు ఈ గోపాలుడి రూపంలో కొంతలా అందుకు పుట్టవలసి వచ్చిందనమాట. ఇప్పుడు చోళరాజు గారి దగ్గర గోవులు ఉన్నాయి, ఆ గోవుల్ని రోజు వాడు పోషిస్తున్నాడు. ఆ పోషణ వల్ల రోజు రోజుకి ఒక మహాత్ముణ్ణి కళ్ళు తాగించిన పాపం, ఒక మహాత్ముణ్ణి గొడ్డు మాంసం తినిపించిన పాపం, ఒక పుణ్యాత్ముణ్ణి ఒక మంచి వేద పండితుణ్ణి పందులు కాయించి పందులు తినిపించిన పాపం పోవడానికి ఈ గోపోషణ అవసరం. అందుకని గోపోషణ కోసం గోపాలుణ్ణి చేశారు బ్రహ్మదేవుల వారు ఈ కొంతలని. అది కూడా అక్కడ ఇక్కడ కాదు, సాక్షాత్తు చోళరాజు దగ్గర. ఎందుకని, చోళరాజు దగ్గర అయితే ఆవుల్ని పోషించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రాజుగారి దగ్గర కోసేయాలంటే వాటి కొరత ఏముంటుంది, ఇంకో చోట అంటే గోవులకు గడ్డి దొరకకపోవచ్చు, గోవుని పోషించాలని కోరుకున్న వాడికి డబ్బులు లేకపోవచ్చు. కానీ ఇక్కడ కొరత ఉండదు. ఇక్కడ చేరి నిజంగానే ఈ గోపాలుడు తన భార్యతో పిల్లలతో శ్రద్ధగా గోవుల్ని పోషిస్తూ క్రమక్రమంగా పుణ్యాత్ముడయ్యాడు, పాపాలు తొలగించుకున్నాడు. అటువంటి గోపాలుడు ఈ బ్రహ్మగారిని, రుద్రుణ్ణి, గోవత్సములుగా ఉన్న వాటిని తోలుకుని ఊరవతల అడవిలోకి వెళ్ళాడు. సాయంకాలం దాకా వీటిని వేపి సాయంకాలం తీసుకొచ్చి ఆవు పాలు పితికి మా అమ్మగారికి ఇద్దామనుకున్నాడు, చోళరాజు గారి పత్నికి ఇద్దామనుకున్నాడు. ఎందుకంటే చోళరాజు భార్య ఈ ఆవును చూడగానే ఎంతో ముచ్చటపడి, ఈ ఆవే ఇంత బాగుంది, ప్రేమతో పిలిస్తే మా ఇంటికి వచ్చింది, ఇంకా ఈ ఆవు పాలు ఎంత బాగుంటాయో, ఆ పాలు తాగితే నాకు ఎంత ఆరోగ్యం వస్తుందో, నా జన్మ ఎంత ధన్యమవుతుందో అనుకుంటోందట, ఉవిళ్ళు ఊరిపోతుంది ఆ పాలు తాగడానికి. అందుకని ఈయన జాగ్రత్తగా అడవికి తీసుకెళ్ళాడు. ఆవులు మధ్యాహ్నం పూట మేస్తూ ఉంటే ఈ గోపాలుడు చెట్టు కింద కూర్చొని పిల్లనగ్రో ఊదుకుంటూ ఉండేవాడు. ఆవులకి చాలా జ్ఞానం ఎక్కువ, ఎక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేవి. ఈ గోపాలుడికి కూడా కొంచెం పూర్వజన్మ సంస్కారం ఉంది, వాడు కృష్ణ భక్తుడు, కృష్ణుడిలాగే ఆవులకి పేర్లు పెట్టాడు, మహాలక్ష్మి, మందాకిని, గౌతమి, గంగా ఇలాంటి పేర్లు పెట్టాడు. కృష్ణుడి చరిత్ర వినేవాళ్ళు, చదివేవాళ్ళు అందరూ గోవుల్ని చాలా జాగ్రత్తగా చూస్తారండి. ఈ గోపాలుడు కూడా పూర్వం కృష్ణ చరిత్ర విన్నవాడు అవడం వల్ల సంస్కారం కలిగిన వాడు. శ్రీకృష్ణుడు గోవులు మేపేవాడు. ఆ మేపుతున్నప్పుడు గోవులకి పూర్ణచంద్రిక, గౌతమి, గంగ, భగీరథరాజ తనయ, శ్రీ మహాలక్ష్మి, మందమారుతి, మందాకి